నేను నేను ఆత్మ పొందేవారు. మీరు మీ పని విషయంలో మీరు అశ్రద్ధగా ఉండొద్దు. మీ ఇంటికాడు చేసుకునే పని విషయంలో శ్రద్ధగా చేసుకోండి. అశ్రద్ధ పనికిరాదు, అజాగ్రత్త పనికిరాదు. సర్వసాధారణంగా చాలా మంది నాయకులు ఏం చెప్తారంటే బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి, వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి అప్పులు తెచ్చుకోండి. అప్పులు తెచ్చుకోవడంలో అభివృద్ధిలోకి రావు, పని చేసుకుంటే అభివృద్ధిలోకి వస్తాం. అవన్నీ ఓట్ల కోసం చెప్పే మాటలు. అప్పు బ్యాంకులోకి వెళ్ళి మీరు అప్పు తెచ్చుకోండి అని చెప్పడం ఎందుకు? మనకు అవసరమైతే మనం తెచ్చుకుంటాం కదా బ్యాంకులని. అది ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? మీరు బ్యాంకులకు వెళ్ళండి అప్పు తెచ్చుకోండి అంటే. అదొక్క బ్యాంకులో వెళ్ళి అప్పులు తెచ్చుకోవడంలో బాగుపడడం, అవసరమైతే తెచ్చుకుంటాం, అందరూ పొరపట్లేదు. ముందు మనం కష్టపడి పని చేసుకుంటే బాగుపడతాం. పనికి దూరం అంటే ఏ దేశం కూడా బాగుపడదు. అంటే మనం దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా పెంచుకోవాలి. అంటే దైవభక్తికి దేశభక్తికి సంబంధం ఏంటని మీరు అడగవచ్చు. దేశభక్తి పెంచుకోవటం వల్ల మనం సేవించే పరిధి, ప్రేమించే పరిధి, పనిచేసే పరిధి పెరుగుతుంది. దేశభక్తి వల్ల హృదయం విశాలమవుతుంది, బుద్ధి సూక్ష్మమవుతుంది, దేశభక్తి పరిణామంలో దైవభక్తి కింద మారుతుంది. అందుచేత మీరు ఇంటికాడ నీ పని లేదో జాగ్రత్తగా చేసుకుంటూ మిగతా కాలంలో మీరు ఏదైనా మంచి గ్రంథాలు పారాయణం చేసుకోండి. సుందరకాండం, రామాయణం, భగవద్గీతను అధ్యయనం చేసుకోండి. రామాయణం పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామి యొక్క అవతారమే శిరిడీ సాయిబాబా. నాకు శిరిడీ సాయిబాబా గారు ఆంజనేయ స్వామి గారిని దర్శనం ఇచ్చి ఆయన మూల పడట్టు నేను ఉత్సవ విగ్రహం, ఆయన మూల విగ్రహం అని చెప్పారు. ఆంజనేయ స్వామి యొక్క అంశతో ఆయన కారణజన్ముడు, శిరిడీ సాయిబాబా గారి కారణజన్ముడు. వారు ఏదో ఆ శరీరం ఏదో కారణ నిమిత్తం అంటే ప్రజల్లో భక్తిభావం పెంచడానికి, ప్రజలకి వివేకం పెంచడానికి, ప్రజలకు అమృతానుభవం కలగజేయటం కోసం ఆయన మహితాత్ముడు, అనేక మహిమని చూపించి ఆయన పట్ల అనేక భక్తులకి ఆకర్షణ కలిగేటట్టుగా అనేక నిదర్శనాలు చూపించారు బాబా. అంటే బాబా గారిని ఈ రోజునే ఆయన రూపాన్ని ధ్యానం చేసుకుని ఆయన నామాన స్మరించుకుని అలాగే మనం ఆయన స్మరణలో ఉంటే మనం పవిత్రం అవుతాం. తర్వాత ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి పని గౌరవం, తర్వాత నామస్మరణ, శివస్మరణ లేకపోతే రామస్మరణ లేదా కృష్ణస్మరణ, మన అవతార పురుషుల్లో అవతార శ్రేష్ఠుల్లో ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేసుకుని ఒక నామాన్ని స్మరించుకుని మనం తరించాలి. వారిని భగవంతుని సేవించి మనం తరించుకోవాలి. అయితే ప్రకృతి వల్ల కొన్ని బాధలు మనకు వస్తున్నాయి. సంసారం ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల కూడా మనకు కొన్ని బాధలు వస్తాయి. గాలివాన్లు, భూకంపాల వల్ల కూడా కొన్ని బాధలు వస్తాయి. సుకుటుంబ సభ్యుల వల్ల కూడా కొన్ని బాధలు వస్తాయి. మన విరోధుల వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. మరి అలా బాధలు రావటం ఆశ్చర్యం లేదు. ఇవన్నీ వస్తాయి సమస్యలు. ఈ అన్నిటికంటే గొప్పగా మనల్ని బాధ పెట్టేవి, అన్నిటికంటే ఎక్కువగా మనల్ని బాధ పెట్టేవి, ఈ అన్నిటికంటే ఎక్కువగా మనల్ని హింసపెట్టేవి, ఈ అన్నిటికంటే ఎక్కువగా మనకు అశాంతి తీసుకొచ్చేది మన గర్వం. మన గర్వం వల్లే మనకు ఎక్కువ దుఃఖం వస్తుంది. మన గర్వం వల్ల ఎక్కువ పేచీలు తెచ్చుకుంటాం. మన గర్వం వల్లే మనకు అశాంతి వస్తుంది. మన గర్వమే మనం పాడు చేస్తామనే విషయం మనకు అర్థం అవటం లేదు. బాహ్యంగా వచ్చే శక్తుల వల్ల వచ్చే దుఃఖాలు, ప్రకృతి వల్ల వచ్చే దుఃఖాలు, కుటుంబ సభ్యుల వల్ల వచ్చే దుఃఖాలు, వాటితో పోల్చుకుంటే మన అహంకారం వల్ల, మన గర్వం వల్ల, మన అజ్ఞానం వల్ల మనకు ఎక్కువ దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, బాధ వస్తుంది. అది గ్రహించుకుని మనం గర్వాన్ని తగ్గించుకోవాలి. గర్వాన్ని తగ్గించుకోవాలి, వినయాన్ని పెంచుకోవాలి, శాంతిని పెంచుకోవాలి. మనం చిన్న బాధ పడలేము, చిన్న కష్టాన్ని కూడా ఓర్చుకోలేము. శివుడు కంఠంలో విషం పెట్టుకుని సముద్రాన్ని భరించినప్పుడు విషం వస్తే ఆ విషయాన్ని భరించడానికి ఎవరికీ శక్తి లేకపోతే దేవతలు శివుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు శివుడు ఆ విషాన్ని అంతా నింగి కంఠంలో పెట్టుకున్నాడు, మనం చిన్న బాధ భరించలేం, చిన్న కష్టాన్ని భరించలేం. ఆయన విషాన్నంతా కూడా కంఠంలో పెట్టుకుని శాంతిగా ధ్యానం చేసుకుంటూ శాంతిగా అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. కంఠంలో ఉన్నది విషం, ముఖంలో ఉన్నది జ్ఞానము శాంతి. వాడు శివుడు. నీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేహం కూడా మావే, దేహం కూడా మా యొక్క కార్యం, మన మనస్సు మావే, దేహం మావే. ఒక బ్రహ్మము తప్పించి అన్నిటికంటే కృష్ణుడు గీతలో చెప్పింది ఏంటంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది, దానికి మించింది లేనిది, దానికి సమానమైనది లేనిది బ్రహ్మము ఒక్కటే అన్నాడు కృష్ణుడు. అర్జునుడితో బ్రహ్మము ఒక్కటే, అంతకంటే ఉత్కృష్టమైంది అది ఎక్కడా లేదు, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ. అంచేత అర్జున నువ్వు ఎలా కష్టపడతావో, ఎలా సాధన చేసుకుంటావో, నువ్వు ధ్యానం చేస్తావో, వివేకం చేసుకుంటావో, జపం చేసుకుంటావో, పూజ చేసుకుంటావో, నువ్వు ఎలా చేసుకుంటావో, బ్రాహ్మీ స్థితిని బ్రహ్మానుభవం పొందటానికి, బ్రాహ్మీ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయి. అది గీతలో 2వ అధ్యాయంలో పదం. అంటే ఏం చేతి నేను బ్రాహ్మీ స్థితిని పొందమంటున్నానంటే, ఇంకా బ్రాహ్మీ స్థితిని పొందమంటానంటే అందుకంటే మించింది లేదు కాబట్టి, అందుకంటే నువ్వు సంపాదించింది ఏమీ లేదు, అందుకంటే ఒక ఏదైనా సాధించిన స్వప్న సభ. ఎంతో తెలివి నేర్పాడు అర్జునుడికి, ఎంతో తెలివి నేర్పాడు, వివేకం నేర్పాడు అర్జునుడి కోసం. అర్జునుడి యొక్క గాంధీ, అర్జునుడి యొక్క ఆయుధాన్ని ఎవరైనా విమర్శిస్తే మనం చంపేయాలన్న కోపం వస్తుంది అర్జునుడికి. ఆయన ఆయుధం గాంధీ, అర్జునుడి ఆయుధం పేరు గాంధీ. ఆయన ఎవరైనా విమర్శిస్తే ఆ గాంధీ అని ఎవరైనా చెప్పినా, ఎవరైనా విమర్శించినా వాడిని చంపేయాలంత కోపం వస్తుంది. ఒకసారి ఏదో మాటల సందర్భంలో ధర్మరాజు, ఆయన అగ్రజుడు, అర్జునుడు అన్నగారు, అర్జునుడికి సోదరుడు, అగ్రజుడు పెద్దవాడు, పెద్దవాడు వీడు. అతను ఒకసారి ఏదో గాంధీయుని విమర్శించాడు, నీ గాంధీయునికి శక్తి లేదా, ఎందుకు ఏదో సందర్భంలో విమర్శించాడు నీ గాంధీయుని పని చేయటం లేదా, ఆయన కోపం వచ్చి గాంధీయుని పని చేసేసాడు అన్నగారి మీద, అన్నగారిని కూడా కొట్టేద్దాం గాంధీ. కృష్ణుడు సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వుల్లోనే ఆత్మగా ఉన్నవాడు, అందరిలో ఉన్నాడు, అందరికి అతీతంగా కూడా ఉన్నాడు. అప్పుడు ఆ వివేకం చూడండి, అర్జును దగ్గర ఉన్నాడు. ఏంటయ్యా నీ రోజు పూజించే ధర్మరాజుని కొడతానంటే, నీకు అగ్రగుడు, నీకంత పెద్దవాడు, నువ్వు రోజు పూజిస్తున్నావు ధర్మరాజు, ఆయన పేరే ధర్మరాజు, ఆయన కొడతానంటే వాళ్ళు మరి నాకు గాంధీ అని తెచ్చాడు అన్నాడు. అర్జునుడు తిట్టలేదు, ఆయన ఆయుధాన్ని తిట్టాడు. ఆయన ఆయుధాన్ని తిరిగితే ఆయనకు అంత, అంటే గాంధీ ఆయుధాన్ని తిరిగితే ఇంత కోపం వస్తే, అప్పుడు కృష్ణుని యొక్క బుద్ధి సూక్ష్మతగా తెలివికి చెప్తే భగవంతుడంటే. అప్పుడు అర్జునుడికి సమాధానం ఏం చెప్పాడంటే, నువ్వు మీ అన్నగారిని ఎప్పుడు నువ్వని పిలవవు, మీరు మీరు అని పిలుస్తావు. ఇప్పుడు అన్నగారిని ఎప్పుడు నువ్వని పిలవటం నేను చూడలేదు, మీరు మీరు అని పిలుస్తావు నువ్వు. అంటే ఈ గాండవం పెట్టి మీ అన్నగారిని కొడతానంటే, అంతగా మీ అన్నగారిని ఒక అవమానం చేయాలంటే ఒకసారి నువ్వని సరిపోతున్నాను. ఆ మాట చాలా మీ అన్నయ్య, మీ అన్నయ్య ఎలా పిలుస్తున్నావు, ఆ కృష్ణుడు యొక్క తెలివితేటలు చూడండి. గాంధీని పెట్టి కొట్టడం కాదు, ఆయన ఏదో అవమానం చేయాలని ఉంది, గాంధీని పెట్టి కొట్టుకో. నువ్వు మీ అన్నయ్యని ఎలా పిలుస్తున్నావు, నువ్వని పిలవటం ఎప్పుడు చూడు, అన్నగారిని మీరు మీరేని పిలుస్తున్నావు. కొన్ని ఏళ్ళ కోపం ఆపుకోలేకపోతున్నావు కాబట్టి నీ అన్నగారిని అగౌరవపరచాలంటే గాంధీని పెట్టి కొట్టుకో, ఒకసారి నువ్వని సరిపోతున్నా అగౌరవం అయ్యి సరిపోతున్నాడు. వాడు కృష్ణుడు. ఇక్కడ అర్జునుడు కోరిక నెరవేరిపోయింది, అక్కడ ధర్మరాజుకి వచ్చి ప్రమాదం లేకుండా వెళ్ళిపోయింది. అంటే కృష్ణుడు అంత సమర్థుడు. అంటే అన్నిటికంటే ఏమిటంటే బ్రహ్మము అదే గొప్పది. కొంతమందికి రమణ మహర్షి గారిని కొంతమంది ఎలా విమర్శిస్తారంటే, అంటే విమర్శి అద్వైతుడు కాదు, ద్వైతంలో ఉన్నవాడు ఎలా విమర్శిస్తారంటే, రమణ మహర్షి గారు ఒకసారి ఏమన్నారంటే, జగత్తు జీవుడు ఈశ్వరుడు మనోకల్పితంలో అన్నారు. అలాగే శంకరాచార్య వారిని కూడా విమర్శిస్తారు, ఆయన బ్రహ్మ సత్యము జగత్తు నిజ అన్నాడు. బ్రహ్మం ఒకటే సత్యం, మన చేత చూడబడేదంత సత్యము కాదు అని శంకరాచార్య వారు ఏమన్నారంటే, బ్రహ్మ సత్యము జగత్తు నిజ అన్నారు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా మనోకల్పితములు అన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అర్థం చేసుకుంటేనే మనకు అమృతం ఉదయిస్తూ మనలో అర్థం చేసుకోవటం వల్ల, ఆలోచించడం వల్ల మనకి జ్ఞానోదయం కలుగుతుంది. మనం ఉద్రేక రహితంగా ఉండాలి. చాలా మటుకు విమర్శలకు ద్వేషం కారణం అసూయ కారణం. మనం అసూయ రహితంగా ఉండాలి, క్రోధ రహితంగా ఉండాలి, ఉద్రేక రహితంగా ఉండాలి. అప్పుడు మన మనస్సు వెళ్ళే బూట్లు పడిపోదు. ఏ బూట్లోనే పడతాయి. ఇక రమణ మహర్షి గారు చక్కటి మాట చెప్పారు, తర్వాత ఈ నిజ విషయం చెప్తాను. ఏదో ఏదో పుస్తకం ఇక్కడ పెట్టుకుని ఏదో చదువుదామని చెప్తే ఎక్కడికో 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 వెళ్ళిపోదు. భగవాన్ ఏమన్నారంటే, నీకు ఈ కళ్ళకి ఈ ప్రపంచం కనిపిస్తుంది, ఎంత విశాలమైన ప్రపంచం, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవకోటి మనుషులు పశువులు మనుషులు జంతువులు పాములు సర్పాలు పాములు చేళ్ళు ఎన్నో ప్రపంచం, ఎంతో ప్రపంచం మీకు కనిపిస్తుంది. ఈ ప్రపంచం మీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడా ఈ దేహంలో ఉందన్నారు. ఈ ప్రపంచానికి బీజం దేహం, మరి దేహానికి బీజం ఎవరు? నేను 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 అనే తలంపు దేహానికి బీజం. ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఎక్కడున్నాడు? హృదయంలో. ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. అంచేకి నువ్వు హృదయంలో ఉన్న వస్తువు ఏమిటో తెలుసుకుంటే ఈ నేను తెలుస్తుంది, దేహం తెలుస్తుంది, లోకం తెలుస్తుంది, చావులు అంటే ఏంటో తెలుస్తుంది, పుట్టుకలు అంటే ఏంటో తెలుస్తుంది. ముందు ఇది తెలుసుకుంటేనే కానీ నీకు ఏది తెలియదు. ఒకవేళ మీకు ఏదో తెలుసు తెలుసుకుందాం అనుకుంటుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. జగత్ అంటే దేహంలో ఉంది. భగవాన్ చెప్పారు, సృష్టిలో ఎన్ని రహస్యాలున్నాయి, దేహంలోనే రహస్యాలున్నాయి. దేహం ఎవరి మీద ఆధారపడింది? ప్రతి వాడి నేను కోసమే బతుకుతున్నాడు. ఏదైతే మనలో నేనుగా వ్యక్తం అవుతుందో అదే మనస్సు, అదే అహంకారం, అదే అజ్ఞానం, అదే మాయ. దాని యొక్క కార్యమే ఈ శరీరం. మాయ యొక్క పనే ఈ శరీరం. అంటే శరీరం పుట్టడం ఎంత మాయో, శరీరం పెరగటం ఎంత మాయో, శరీరం చచ్చిపోవడం కూడా అంతే మాయ. పారమార్థిక సత్యానికి చావులకి పుట్టుకలికి ఆ శరీరమే మాయ. ఇప్పుడు శరీరం ఉన్నప్పుడు మాయే, చచ్చిపోయినా మాయే, పుట్టడం మాయే, శరీరమే మాయ. ఇది మాయ యొక్క పని. జగత్ ఎంత మాయవి శరీరం. అయితే ఇక మీరు గ్రహించవలసింది ఏంటంటే, జగత్తు జీవుడు ఈశ్వరుడు మనం కల్పితములన్నప్పుడు బ్రహ్మము పారమార్థిక సత్యం. బ్రహ్మము పారమార్థిక సత్యం. శరీరం ఊరికే వ్యవహారిక సత్యం. శరీరం ఊరికే వ్యవహారిక సత్యం. అలాగే దేవుడు ఈశ్వరుడు ఉన్నాడు. భగవంతుడు లేడా ఉన్నాడా లేడంటే ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడా లేడంటే ఉన్నాడు. అయితే ఈ దేహం ఎంత సత్యము, లోకం ఎంత సత్యము, పుణ్యపాపాలు ఎంత సత్యము, పుణ్యం చేస్తే మంచి లోకాలు, పాపం చేస్తే చెడ్డ లోకాలు ఎలా వస్తాయో, శరీరం మరణించాక జీవుడు వాడు చేసుకుని కర్మను బట్టి ఎలా ప్రయాణం చేస్తాడు, ఈ చావు పుట్టుకు ఎంత నిజము, ఈ శరీరం ఎంత నిజము, ఈ మాయాకారి ఎంత నిజము, ఈశ్వరుడు కూడా అంతే నిజం, ఈశ్వరుడు కూడా ఉన్నాడు, ఈశ్వరుడు మటుకు కుందేటి కొమ్ము కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. నువ్వు ఆ బ్రాహ్మీ స్థితికి వెళ్ళిపోతే ఏమీ లేదంట. ఉన్న వస్తువు ఉన్నట్టుగా దాన్ని అనుభవంలోకి వస్తే ఇంకేమీ లేదు. కానీ ఈ చావులు పుట్టుకు ఎంత నిజము, పుణ్యపాపాలు ఎంత నిజము, పుణ్యానికి వచ్చే ఫలితం, పాపానికి వచ్చే ఫలితాలు ఎంత నిజము, తిరిగి శరీరం మరణించాక మరి తిరిగి కొత్త జన్మ రావటం ఎంత నిజము, ఈ వ్యవహారం మన కళ్ళ చేత చూడబడుతున్నటువంటి ప్రపంచం ఎంత నిజము, మీరు కష్టం అనిపిస్తున్నావు, సుఖం అనిపిస్తున్నావు, సంతోషం అనిపిస్తున్నావు అని మీరు చెప్పుకునే మాటలు ఎంత నిజము, ఈశ్వరుడు కూడా అంతే నిజం. అంటే ఈశ్వరుడు కూడా, శరీరం కూడా, చావు కూడా, రోగాలు కూడా, ఆందోళనలు కూడా, అశాంతి కూడా, బాధలు కూడా, అసూయలు కూడా, ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలు మాత్రమే. బ్రహ్మ సత్యము జగత్తు మిద్య అంటే అసలు సత్యం బ్రహ్మ, లోకము అసలు సత్యం కాదు. ఇంకా వ్యవహారిక సత్యమే అని చెప్పడం కోసం జగత్తు మిద్య అని చెప్పారు. అంటే వ్యవహారిక సత్యమే. ఈ లోకం ఎంత వ్యవహారిక సత్యమో, ఈ లోకాన్ని నడిపించే ఈశ్వరుడు కూడా వ్యవహారిక సత్యమే. అయితే అది దానికి మించింది ఎవరు లేరు. దేనికి మించింది? బ్రహ్మము అసలు సత్యం. అది అసలు సత్యం. అది అంటే అసలు సత్యం బ్రహ్మము. అది నువ్వు ఆ బ్రాహ్మణ స్థితిని పొందడానికి ప్రయత్నం చేయి. ఏం చెప్పి పారమార్థిక సత్యం ఒకటి, మిగతాయి వ్యవహారిక సత్యం. అనిపిస్తే అన్నీ పోతాయి. నేను మంచి చేస్తే సుఖం వస్తుంది, సుఖం అనిపిస్తే పోతుంది. ఏదైనా పొరపాటు చేస్తే దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తే అని పోతుంది. మన శరీరమే పోతుంది. కాల ప్రవాహాలు అన్నీ పట్టుకుని పోతాయి. భగవంతుడు సర్వసాక్షి. వాడు గుర్తుపెట్టుకోడు, త్రికరణ శుద్ధి లేని వాడికి ఎవరికి ఈశ్వరుని దయ కలగదు. ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు మార్టీర్ వచ్చారు. మార్టీర్ వచ్చి ఏదో చెప్పారట, మార్టీర్ భక్తులు వచ్చి నాకు చెబుతున్నారు, నేనంటే ఇష్టం లేని వాళ్ళందరూ నేనేదో ధనవంతుని ధనవంతుని అనుకుంటున్నారు. నేనంటే ఇష్టం లేని పార్టీలు చాలా ఉన్నాయి. నేనంటే ఇష్టం లేని వాళ్ళు, మా మీద అసూయ ఉన్నవాళ్ళు, నేను ఎప్పుడో 8 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిని చేస్తున్నాను, నేనంటే ఇష్టమైన వాడు, నేనంటే అసూయపడే వాళ్ళందరూ ఏదో నేను ధనవంతుని అనుకుంటున్నారు. కానీ నా పరిస్థితిలో నీ పరిస్థితి బాగుంది. నాకు ముఖ్యమంత్రి పదవి కనుక పోతే నేను నా భార్య కష్టపడి పని చేసుకుంటే కానీ మా పొట్ట కూడా వెళ్ళదు. కానీ ఇతర పార్టీలు ఏమున్నాయంటే మీరు ధనవంతులు అని చెప్పుకుంటున్నారని చెప్పారు. ఏమో ఇందులో మరి ఏముందని భగవంతుడికి తెలియాలి, ఆయనకి తెలియాలి, ఆయన హృదయానికి తెలియాలి, భగవంతుడికి తెలియాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా ఒక మాట ప్రకరణ శుద్ధిగా మాట్లాడుతున్నామా? ఇవి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ మీటింగ్ లో విన్న ఒక భక్తుడు వచ్చి నాతో ఏం చెప్తున్నాడంటే ఏమంటా ఆ ధనం గొడవ ఆయనకి డబ్బు ఎంత ఉందో లేదో మనకు ఆయనకి డబ్బు ఉందో లేదో మనకు అనవసరం. ఏదో మా పార్టీకి ఓట్లేసి నెగ్గించమని చెప్తే సరిపోను, ఆ డబ్బు కూడా ఎత్తడం ఉన్న మర్యాద పోగొట్టుకోవడం అన్నాడు. అన్నాడు ఆయన డబ్బు కూడా అక్కడికి ఎందుకు, ఏదో మీకు మంచి పనులు చేస్తాం, మీకేదో ఉద్ధరిస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మీకోసం మేము జీవిస్తున్నాం, మీకు నీరు సప్లై చేస్తాం, కరెంటు సప్లై చేస్తాం, తాడు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద నడిపిస్తాం, మిమ్మల్ని అందరినీ బాగా చూస్తాం, అన్ని మిమ్మల్ని అందరినీ సుఖంగా చూస్తాం, ఇటువంటి మాటలు చెప్పేశారు మీరందరూ మా పార్టీకి ఓట్లేసి నెగ్గించి మిమ్మల్ని ఆశీర్వదించండి, ఇటువంటి మాటలు చెప్పండి పోచే బాగుండండి, ఆయన డబ్బు కూడా ఆయన పొలాలు కూడా మాకెందుకండి, ఇవన్నీ ఉన్న గౌరవం పోగొట్టుకోవడం అన్నాడు విన్న ఆయన. అంటే ఎక్కువసారి మా ఎటువంటి ఒకసారి ఎంత తెలివైన వాడికైనా చక్కగా ఎలా మాట్లాడాలి, అలా నీ డబ్బుల్లో లేదు, మీటింగ్లో ఎవరికా గొడవ లేదు, ఆయన తెచ్చి పెట్టుకుంటాడు, కూడా నాకేమి డబ్బు లేదు, నాకు డబ్బు ఉందా లేదనే సమస్య అనవసరం. అంటే ఈ మాట ఆయన ఎందుకు చెప్పాడు ఆ భక్తుడు? ఒకసారి మనం ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతూ ఉంటాం, ఒకసారి సడన్ గా నోరు జారుతుంది. అంటే ఇప్పుడు ఎందుకని ఏం చెప్పారంటే మనం ప్రతి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలండి, ప్రతి మాట కూడా 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మన సాధన గమ్యం ఏంటంటే మన మనస్సు మన విరోధంగా పనిచేయడానికి అలా చేయకూడదు. మన మనస్సే ఒకసారి మనకు విరోధంగా ఉంటుంది, మన కుదిరి ఉండనివ్వదు, ఒకసారి స్నేహంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది మన మనస్సు, ఒకసారి విరోధంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మన మనస్సు ఎప్పుడు మనకి స్నేహితుడిగా, మనకి ఇష్టంగా, మనకు మంచి చేసేదిగా మన మనస్సును మలుచుకోవాలి. కానీ ఒకవేళ మనకు విరోధిగా మన మనస్సు కనుక ఉంటే ఆ విరోధం తగ్గించుకుని మనస్సుతో శత్రుత్వం తగ్గించి మనస్సును మనకు అనుకూలంగా తిప్పుకోవడం నేర్చుకోవాలి. అదే మనం చేయవలసిన సాధన. ఇచ్చేదంటే మనకు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మజ్ఞానం రాదు, ఆత్మశాంతి రాదు. ఇతరుల విషయం మనకు అనవసరం. ముందు మన మనస్సు విరోధం లేకుండా మనకు ఎప్పుడు మనకు ఉపకారం చేసేదిలాగా ఉండాలి. మన మనస్సు మనకు ఉపకారం చేయాలి, మనం చేసే పనికి మన మనస్సు సహకరించాలి. ఇతరులు ఏదన్నా విమర్శించినా మన నిదానం విమర్శం 90 విమర్శల కారణం అసూయ. ఇతరులు ఎవరైనా విమర్శిస్తున్నారని మీరు కంగారు పడకూడదు. అలా కంగారు పడుతున్నారు అనుకోండి, మీ మీద మీకు విశ్వాసం తగ్గిపోతుంది. అదే మన మీద మన విశ్వాసం పెంచుకుందామన్నది, ఆత్మబలం పెంచుకోవాలి, ఏకాగ్రత పెంచుకోవాలి, పవిత్రత పెంచుకోవాలి. భగవంతుడి యొక్క నామాల్లో శివనామం, రామనామం, బాబానామం స్మరించి 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 పవిత్రమవటానికి ప్రయత్నం చేయాలి. పరమ పవిత్రుడికి పరమ పవిత్రుడిని జ్ఞానం వరిస్తుంది. పరమ పవిత్రుని జ్ఞానం వాడిని వరిస్తుంది, పరమ పవిత్రుని జ్ఞానం వరిస్తుంది. మనకు 2 కాపాడుకోవాలి, 1 పవిత్రత, 2 ఏకాగ్రత. ఈ 2 వస్తే ఆ బ్రహ్మను సాధించినట్టే. మనం ఆ చేతిలో డబ్బుంటే వస్తువు కొనుక్కోడు ఎంత చేరుకో, చేతిలో ధనం ఉంటే బజార్లో వస్తువు కొనుక్కోడు ఎంత చేరుకో. ఆ ఏకాగ్రతతోటి పవిత్రతోటి మనం సాధించగలిగితే మనం పొందవలసిన తేలిగ్గా చాలా ఈజీగా పొందగలం. ఈశ్వరుని దయ కూడా మనకు కలిసి వస్తుంది. అయితే మన ఏకాగ్రతకి మనం భంగం చేసుకోకూడదు, మన పవిత్రతని మనం భంగం చేసుకోకూడదు, మన నిదానాన్ని మనం భంగం చేసుకోకూడదు, మన శ్రద్ధగా మన చేతిలో ఉండే పని చేతిలో చేసుకునే పని కూడా మనం భంగం చేసుకోకూడదు. అంచేది మనం ఏమిటి, మన కళ్ళతో మనం చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి, కానీ ఇతరుల కళ్ళతోటి మనం చూడటం మనం బాగుపడం. మన కళ్ళతోటి మనమే చూసుకోవాలి, మన మనస్సుతోటి మన మనస్సునే పరిశీలించుకోవాలి. అందుకే ఏకాంత వాసం అవసరం. ప్రతి మనిషి రోజుకు 1 గంట ఏకాంతంగా కూర్చుంటే వాడి మనస్సులో ఏం జరుగుతుందో వాడికి తెలుస్తూ ఉంటుంది. దానివల్ల ఏమిటంటే మన మనస్సు, అసలు మనస్సు అంటే అది కూడా మాయే, మనస్సు కూడా మాయే, మనస్సు కూడా మాయే. ఇంకేదైనా ఆ మనస్సు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఏ హృదయంలో నుంచి అయితే వస్తుందో, దాని తాలూకు తొంపరైంది. ఆ తొంపర్ని ఎక్కడి నుంచి అయితే తొంపరై వచ్చిందో అక్కడ పంపటానికి చేస్తే మనం అక్కడ పంపితే చాలు,
అంటే మన సాధన పూర్తయిపోయినట్టు. అది ఊరికే తొంపర, అది బుడగ కూడా కాదు. ఒకసారి మనకి మనస్సు అణిగుతుంది, ఒకసారి ఆ మనస్సు అణిగినప్పుడు శాంతి కలుగుతుంది. మనసు అణిగినప్పుడు కూడా మనకు ఒకసారి ఇవాళ ఎంత బాగుంది రోజు, ఎంత బ్యూటిఫుల్ డే, ఎంత బాగుంది వైకుంఠం, ఇదే నిత్య వైకుంఠం, నిత్య స్వర్గం, ఎలా అంత ఒక రోజున హ్యాపీగా ఉంటుంది మనకి. ఒక్కొక్క రోజున ఒక్కొక్క రోజు మనసు అలా అణిగి ఉంటుంది ఒక్కొక్క రోజున. అది మనో నాశనం అవ్వదు ఊరికి అణిగి, మనసు అణిగితేనే హృదయంలోకి వెళ్ళి అణిగితే హృదయంలో ఉంటుంది, కొంచెం అలవాటైతేనే అంత అంత శాంతి వచ్చేస్తుంది మనకి. ఎంత శాంతి, ఎంత సుఖం అనిపిస్తున్నాం, ఎంత శాంతి ఏంటి, ఎంత శాంతి అనిపిస్తున్నాం అంటే అనుకుంటాం ఆ మనస్సు అణిగినప్పుడే. ఆ శాంతి ఎటువంటిదంటే కాఫీ పైన నురుగు ఉంటుంది, కాఫీ పైన నురుగు ఉంటుంది, ఆ నురుగు నోట్లో వేసుకుంటేనే మనకు అంత శాంతి వస్తుంది. అసలు కాఫీ లోపలికి వెళ్ళి కాఫీ తాగలి ఎంత శాంతి. మనస్సు అణిగినప్పుడు వచ్చే శాంతి ఎటువంటిదంటే కాఫీ పైన నా నురుగు లాంటిది. మనస్సు నాశనం అయితే వచ్చే రుచి ఏంటంటే కాఫీ రుచి లాంటిది. ఎవరికి నురిగే అనగటం అంటే నీకు ఎందుకు చెబుతానంటే మనస్సు అణిగితేనే నీకు అంత శాంతి కలిగినప్పుడు, మనో నాశనం అయినప్పుడు ఇంకెంత శాంతి వస్తుందో మీరు ఊహించుకోండి. మనో నాశనం వల్లే నీకు బ్రహ్మం, ఆ బ్రాహ్మణ స్థితిని పొందగలరు. భగవాన్ ఏమంటున్నారంటే మనో నిగ్రహాన్ని పెంచుకోండి, ఏమో అనుకోవటాలు మానేయండి. మేము మంచివాళ్ళం, మేము చెడ్డవాళ్ళం, మేము గొప్పవాళ్ళం, మేము తక్కువ వాళ్ళం, ఇలా అనుకోవటం వదిలేయండి. అనుకోవటాలు మీరు మానేస్తే మనస్సు పెరగదు, మనస్సు నశిస్తుంది. అంటే మనస్సుకి వెళ్ళి ఆహారం తగ్గిపోదు. మీరు ఏం అనుకోవద్దు, మేము అటువంటి వాళ్ళం, ఇటువంటి వాళ్ళం. కొంతమంది గృహస్థులు, మేము గృహస్థులం, గృహస్థులు అనుకుంటారు. సన్యాసులు అనుకుంటారు, మేము సన్యాసులు, మేము సన్యాసులు, మేము సన్యాసులు అనుకుంటున్నారు. అది అనుకునేది మనస్సే, ఇది అనుకునేది మనస్సే. చివరికి మనస్సు అక్కడ మిగిలిపోతుంది, మనస్సును పోగొట్టుకోలేకపోతున్నాం. ఇంకా మనకు ఆత్మజ్ఞానం ఎలా తొలగుతుంది? సన్యాసేమో నేను సన్యాసి, నేను సన్యాసి అనుకుంటున్నాడు. గృహస్థులేమో నేను గృహస్థులు, నేను గృహస్థులు అనుకుంటున్నాడు. ఇది వాడికి ఆత్మచింతం లేదు, వీడికి ఆత్మచింతం లేదు. ఇంకా వీడు ఏదో అనుకుంటూ కూర్చుండేది, జీవితం పొడుగున ఏదో అనుకుంటూ కూర్చుండి. వీడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. భగవాన్ చెప్పి రిపీటెడ్గా చెప్పింది మీరు అనుకోవటం మానేయండి. మీకు అన్ని వస్తే అన్ని కోరికలు నెరవేరితే ఆత్మజ్ఞానం కూడా. అనుకోవటం వదిలేయండి. మురుగనారు గారు భగవాన్ చెప్పే మాటలన్నా తమిళ పద్యంలో రాసేవారు, తమిళ పద్యాల్లో రాసేవారు మురుగనారు. భగవాన్ చెప్పే మాటలన్నీ ఆయన తమిళ భాషలో పండితుడు. మురుగనారు తమిళ భాషలో గొప్ప పండితుడు. మన తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఆ మురుగనారు తమిళ సాహిత్యంలో బాగా పండితుడు. ఒకసారి భగవాన్ దగ్గర అన్నారు ఎవరు, మురుగనారు ఏమన్నా అంటే మీకోసం నేను అన్ని వదులుకున్నాను, మీకోసం అన్ని వదులుకున్నాను, ఈ భాష మీద ఉన్న మోహం మటుకు నాకు పోవటం లేదు భగవాన్ అన్నారు. అన్ని వదులుకున్నాను కానీ ఈ భాష మీద ఉన్న నాకు, ఈ తమిళ భాష మీద ఉన్న ఇష్టం, ఆ తమిళ భాష మీద ఉన్న మోహం. మీరు చెప్పే మాట తమిళ భాషలో పండిగ్గా ఏర్పాటు చేయాలి. మన బంగారం వస్తువు కింద కంసాలు ఎలా చేస్తాడో అలా మీరు చెప్పే మాట అంతా కూడా పండిగ్గా, మామూలుగా పలచగా కాకుండా చిక్కగా, ఎక్కడ దోషం లేకుండా, పురుష్ట్రాపు తేడా లేకుండా, కామా తేడా లేకుండా, వ్యాకరణ దోషం లేకుండా మీరు చెప్పే మాటలు ఎలాగ పొందికి పరచాలనేటువంటి ఆ భాషా వ్యామోహం, ఆ తమిళ భాష మీద నాకు ఉన్నటువంటి వాసన, ఆ కాంక్ష అది మాటకి పోవటం లేదు. మిగతా అన్ని పోయినా ఇది పోవటం లేదు స్వామి అన్నారు ఒక సందర్భం. మీరు మాట్లాడే మాటలు పరచబడిపోకుండా చిక్కగా, మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా, పులిక్కాడు పాలులాగా, మళ్ళీ నీళ్లు కలిసిపోకుండా చక్కటి సంస్కృత తమిళ భాషలో, చక్కటి ప్రాచీనమైన భాషలో, గాంధీక భాషలో మళ్ళీ పరచబడిపోకుండా ఎప్పుడూ చిక్కగా ఉండేలాగా ఆ భాష అలా రాయాలని ఉంటుంది. ఆ భాష మీద ఉన్న మోహం, ఆ భాష మీద ఉన్న ఆసక్తి ఏంత బయటకు తోడుకుందామన్న తోలైపోతున్నాను అన్నారు మురుగనారాయణ స్వామి. అన్ని వదిలించుకున్నాను, ఈ భాష మీద మటుకు మోహం నాకు పోవటం లేదు. ఇది భగవాన్ చెప్పేది ఏంటంటే మీరు భగవంతుని అవతార పురుషుడు, ఏదో ఒక అవతార పురుషుడిని ధ్యానం చేయొచ్చు, లేకపోతే గురువుని ధ్యానం చేయొచ్చు, గురువు యొక్క రూపాన్ని ధ్యానం చేయొచ్చు, గురువు యొక్క నామాన్ని జపం చేయొచ్చు, లేదా అవతార పురుషుడు మేనిఫెస్టెడ్ గాడ్ రాముడు కృష్ణుడు శివుడు ఎవడైనా చేయొచ్చు. అంచేత ప్రేమతో మీరు చేసే పనే, మీరు భగవాన్ చెప్పేది ఏంటంటే మీరు ఇంటి కాడు చేసే పనికి, పూజలో చేసే పూజకి విడాకులు ఇవ్వద్దు అంటున్నారు. మీరు గంట సేపు కూర్చుని ధ్యానం చేస్తే ఏ ఫలితం వస్తుందో, ఫలితం కాంక్ష ఫలితేంద ఆసక్తి లేకుండా, ఫలం పట్ల ఫలకాంక్ష లేకుండా, పని పని కోసమే కనుక అదే ప్రేమగా చేస్తుంటే, భక్తిగా చేస్తుంటే మీరు జ్ఞానం వల్లే ఫలితం వస్తుందో, మీరు ఇంటికాడి చేసుకునే పని వల్ల కూడా అదే ఫలితం వస్తుంది. రామాయణంలో సీతమ్మ ఒక మాట చెప్పింది, హనుమంతుడితో చెప్పింది, నువ్వు రెస్ట్ఫుల్ గా ఉండాలంటే, పీస్ఫుల్ గా ఉండాలంటే, సీ నో ఈవిల్, సీ నో బ్యాడ్, టు రిమైన్ పీస్ఫుల్, టు రిమైన్ రెస్ట్ఫుల్. ఈ మాట సీతమ్మ హనుమంతుడితో చెప్పింది. నీకు రోజులు సుఖంగా వెళ్లాలంటే, నీకు రోజులు శాంతిగా వెళ్లాలంటే, నీ శాంతి నీకు నిజంగా శాంతి కావాల్సి ఉంటే, నీకు నిజంగా సుఖం కావాలంటే, ఆందోళన లేకుండా నువ్వు రోజుకి వెళ్లాలంటే, నువ్వు ఎవరిలోనూ కూడా దోషం చూడకు, ఒక చూసి అలవాటు ఉంటే పోగొట్టుకో, నీ రోజులు శాంతిగా వెళ్ళిపోతాయి. సీ నో ఈవిల్, చూడకు ఎవరిలోని చెడ్డ, చూడకు ఎవరి గురించి నువ్వు చెడ్డ మాట్లాడకు, చూడకు మాట్లాడకు వినకు. ఎందుకు ఇదే కాలక్షేపానికి చెప్పటం లేదు, ఎందుకు నిన్ను విని మాట్లాడొద్దంటున్నాను, ఎందుకు నిన్ను వినొద్దంటున్నాను, ఎందుకు నిన్ను చూడొద్దంటున్నాను. టు రిమైన్ రెస్ట్ఫుల్, టు రిమైన్ పీస్ఫుల్, టు రిమైన్ బ్లిస్ఫుల్. నువ్వు ఆనందంగా ఎప్పుడూ ఆనందంగా ఉంటానికి, ఇవి ఎప్పుడూ శాంతిగా ఉంటానికి, ఎప్పుడూ సుఖంగా ఉంటానికి ఇవి ఎదుర్కొంటే అది దొరుకుతుంది హనుమా అని సీతమ్మ చెప్పుల్, టు రిమైన్ బ్లిస్ఫుల్, టు రిమైన్ రెస్ట్ఫుల్. ఇంకా కొంతమంది అంటే ఉంటుంది చూడండి, ఏంటి నాకు రెస్ట్ ఉంటలేదు, రెస్ట్ ఉంటలేదని. నీకు రెస్ట్ ఏంటి, అది నువ్వు కల్పించుకుంటున్నావు. ఐశాంతి అందరిలోనే బ్రహ్మమనే చూడు, అందరిలోనే మంచినే చూడు, అందరిలోనే శాంతినే చూడు, అందరిలో ఉన్న బంగారాన్నే చూడు. నీవు ఇంకా రెస్ట్ఫుల్ గా కాకపోతే రెస్ట్ఫుల్ గానే ఉంటావు. ఆ రెస్ట్ఫుల్ గా ఎలా ఉండాలో తెలియక నాకు రెస్ట్ లేదండి, నాకు రెస్ట్ లేదని గోళ చేసుకుంటున్నావు అని హనుమాన్ చోటు సీతమ్మ చెప్తుంది. హీ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, థింక్ నో ఈవిల్. ఎందుకు కాలక్షేపానికి కాదు, టు రిమైన్ పీస్ఫుల్, టు రిమైన్ బ్లిస్ఫుల్, టు రిమైన్ రెస్ట్ఫుల్. మన దేవుణ్ణి వెళ్ళి ఏదైనా అడగొచ్చు, మన కోరికలు ఉంటే అడగచ్చు, మన కోరికలు ఉంటే అడగచ్చు. కోరికలు అడగకూడదని నేను చెప్పటం లేదు, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే భగవంతుని ప్రార్థించండి, మీ కోరికలను నెరవేరుస్తాడు. అది కాదంటున్నది, మీకు ఏదైనా భగవంతుడు అంటే మనకి తండ్రి లాంటి వాడు, భగవంతుని చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటాం. కానీ రాముడు వాటికి ఎప్పుడైనా లక్ష్మణుడితోటి, తన సోదరుడు లక్ష్మణుడితోటి ఎప్పుడైనా అనేవాడు, నీకేమైనా కావాలా, మనం కూడా అడుగుతా ఉంటాం కదా, ఎప్పుడంటే నీకేం కావాలి, ఏంటి ఇబ్బంది పడుతున్నారు. రాముడు ఒక సందర్భంలో నీకేం కావాలని అడిగాడు. అయితే లక్ష్మణుడు చెప్పి ఏదో అడుగుతాడేమో అని రాముడు అనుకున్నాడు, నాకు ఏదైనా కావాలని అడుగుతాడేమో అనుకున్నాడు. లక్ష్మణుడు అన్నాడంట, నీ సేవ తప్పించి నాకేం అక్కర్లేదు, అవసరం లేదన్నాడు. వాడు భక్తుడు, భక్తుడు అంటే వాడు ఎవరు, లక్ష్మణుడు. నీకేం కావాలని మా యాదాలాపంగా అడిగాడు, మనం కూడా అడుగుతా ఉంటాం, ఎవరైనా మనకి ఇష్టం ఏంటి, మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఏం కావాలని. అలాగే రాముడు ఏదో మాటల సందర్భంలో అడిగాడు ఎవరిని, లక్ష్మణుడిని. లక్ష్మణుడు అడిగితే లక్ష్మణుడు అన్నాడ, నీకు సేవ చేయడం తప్పించి అంతకంటే ఇంకోటి నాకు అవసరం లేదు, అక్కర్లేదు, కోరేది లేదు అని చెప్పాడు. వాడు భక్తుడు, ఏం కావాలో నన్ను అడుగుతున్నావు, నాకు కావాలి ఒకటే కావాలి, నీ సేవను చేసుకుని, నీకు సేవ చేసుకునే అవకాశం ఒకటే కావాలి, అదే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నావు. అది భక్తుడు లక్ష్మణ. అటువంటి వాడికి భగవంతుడు ఏం చేస్తాడు, అన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడు. ఏం చేస్తాడు, అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడు. సంపదిస్తాడు, భాగ్యం ఇస్తాడు, అన్ని ఇచ్చి ఆరోగ్యం ఇస్తాడు, అన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడు. తర్వాత మీరు మానసిక ఆరోగ్యం బాగా కాపాడుకోండి, శారీరక ఆరోగ్యం బాగా కాపాడుకోండి. ఏం చేయాలంటే, భగవంతుడు జంతువులకు నోరు లేదు, మామూలు గడ్డవి బాగానే తింటాయి, ఉలవలు తింటాయి, తెలగపిండవి బాగానే తింటాయి. మనం ఏమో అన్నం తింటున్నాం, అవి తెలగపిండి తింటాయి, తింటాం పోతే సమానం, అవి తింటాయి మనం తింటాం, అవి నీళ్లు తాగుతాయి మనం నీళ్లు తాగుతాయి. కానీ తేడా ఏంటంటే పాపం అట్లా మాటలు చేతకం. ఏమి నీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతాం అనుకోండి, మనం ఆవు దూడ దగ్గరికి వెళ్ళి పాపం మాట్లాడటం చేతకం, దానికి నోరు లేదు. భగవంతుడు మనకు నోరిచ్చాడు, భగవంతుడు మనకి ఈ నోరిచ్చాడు. ఈ నోటిని, ఈ నోటితోటి భగవంతుడి నామం చేసుకోవటం మానేసి, భగవంతుని స్మరించుకోవటం మానేసి, ఈ నోరుని దోషాలు వచ్చే దోషాలు రావటానికి ఉపయోగించుకుంటుంది. నోటి ద్వారా మనం పుణ్యం సంపాదించుకుంటే మంచిదే, నోటి ద్వారా పుణ్యం సంపాదించుకోవడం లేదు, చెడ్డ సంపాదించుకోండి. అట్లేదు పశువులు వెరిక్క సుబ్బండి అసలు మాట లేదు, అట్లేదు ఇంకా పుణ్యం లేదు పాపం లేదు అట్లేదు. అంటే పశువుల కంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ఏం చేయమని నోరు ఉంది కాబట్టి. మాట కూడా అది భగవంతుడు చెప్తాడు గీతలో, అది సౌమ్యంగా ఉండాలి. ఇతరులకి ఎతో కలగజేసి ఇలా ఉండాలి, ఇతరులకి వాళ్ళ గుండెకి విచ్చుకోకుండా, వాళ్ళ గుండెకి బాధ కలగకుండా హితవు చెప్పాలి. అది చెప్పేది ప్రియంగా చెప్పాలి, అప్రియంగా చెప్పకూడదు. వారి క్షేమం కోరి చెప్పాలి, వారి శ్రేయస్సు కోరి చెప్పాలి, వారి శ్రేయస్సు కోరి చెప్పాలి. అంటే శివుడంటే అనుగ్రహమే, శివుడంటే దయే. నీ మాట వాళ్ళకి దారి చూపించాలి. నీ మాట వాళ్ళు నీ మాట వాళ్ళు యొక్క శివస్వరూపం పొందడానికి, శివుడి యొక్క సన్నిధిలోకి చేరుకోవడానికి, శివానందం పొందడం కోసం వాళ్ళ గుండెకి నొప్పి లేకుండా నీ మాట వారికి దారి చూపించాలి. అలా మాట్లాడాలి, మాట్లాడాలి జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకుని మాట్లాడాలి. పని చెయ్యాలి తెలుసుకుని చెయ్యాలి, మనస్సు అక్కడ పెట్టి చెయ్యాలి. అలా చేస్తుంటే నీకు భగవంతుడి పట్ల శరణాగతి కుదురుతుంది. అయ్యా ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అనుకుంటున్నావు, ఏదో ఉంది ఏదో ఉంది అంటాను, నీకు భయం వేస్తుంది, ద్వైతం వల్ల దుఃఖం వస్తుంది, ద్వైతం వల్ల భయం వస్తుంది, ద్వైతం వల్ల కోరిక వస్తుంది. ఏదో ఉంది ఏదో ఉంది అనుకుంటున్నావు, ఏమీ లేదు, ఉన్నదంతా ఈశ్వరుడే, ఉన్నదంతా ఆయన ఒక్కడే, ఒక్కటంటే ఒక్కటే. అది ఈ హృదయంలో కూడా ఉంది. ఎక్కడుంది? బ్రహ్మాండం అంతా, ఖగోళం అంతా నీ శరీరంలో ఉంది, నీ శరీరం అంతా నీ మనస్సులో ఉంది, నీ మనస్సు అంతా నేనే తలంపులో ఉంది. ఆ నేనే తలంపు ఎక్కడైతే ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ హృదయం ఉంది. అంటే ఈ ప్రపంచం, ఈ శరీరం, ఈ సాగు పుట్టుకులు, చచ్చిపోటాలు, పుట్టటాలు, ఈ ఖగోళాలు, కష్ట సుఖాలు, పుణ్యపాపాలు, ఇవన్నీ నీ హృదయంలో తెలిసినవి కానీ తెలియదు అయ్యా. అన్నిటికీ లోపల ఆరిజిన్ నాకు హృదయం ఇవ్వడం ఉంది. అంటే ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నావో ఆ తలంపును హృదయంలోకి పంపించు. ఆ ఎప్పుడైతే ఆ నేను నీ తలంపు, ఆ ప్రథమ తలంపు దేహంతో తాదాత్మ్యం, దేహంతో తాదాత్మ్యం పొందే తలంపు ఎప్పుడైతే అణిగిపోయిందో మనస్సు అణిగిపోతుంది, మనస్సు అణిగిపోతే శరీరం అణిగిపోతుంది, శరీరం అణిగిపోతే లోకం అణిగిపోతుంది. అప్పుడు బ్రహ్మస్థితిని పొందుతావు, బ్రహ్మమును పొందుతావు. ఉన్నదేదు ఉన్నట్టుగా నీకు సహజంగానే వ్యక్తమవుతుంది. అంటే ఉన్నదల్లా భగవంతుడే. ఓసారి మనకి శనివారం అనుకుంటాం భగవంతుడు ఉన్నాడు, మళ్ళీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు లేడని మళ్ళీ ఆదివారం అనుమానం వస్తాం. మనం చేసే స్నేహాలు పాడు స్నేహాలు చేయకూడదు. ఏం చేయాలంటే ఒకసారి కొన్ని కొన్ని స్నేహాలు చేస్తే భగవంతుడి మీద మనకున్న విశ్వాసం చెడిపోతుంది. అది ఉన్నదల్లా ఒకటేనటువంటి ఉన్న ఈశ్వరు పట్ల నీకు సజీవమైన విశ్వాసం ఏర్పడితే ఆయన అనుగ్రహం, ఆయన దయ నదికి వరద ఎలా వస్తుందో అలా వెళ్ళి వచ్చి నీ సహస్రాన్ని ముంచుతుంది అయ్యా. నీ సాధన అతి తేలిగ్గా అయిపోతుంది. అంటే మనం నోరు భగవంతుడు ఉన్నాడని చెప్తాను, మనస్సు నమ్మటం లేదు. నోరు ఎలాగైతే భగవంతుడు ఉన్నాడని చెప్తాందో అంత అలా నీ మనస్సు దాన్ని నమ్మాలి, ఈశ్వరుని నమ్మాలి. అప్పుడు ఆయన అనుగ్రహం ప్రవహిస్తుంది నీ మీదకి. ఆయన అనుగ్రహం ప్రవహిస్తే ఈ ఇంద్రియాలు స్వాధీనం అవటం అంతా, ఈ మనసు స్వాధీనం అవటం అంతా, ఆయన అనుగ్రహం ముందు, ఆయన దయ ముందు, ఈ ప్రేమ ముందు ఇవన్నీ స్వాధీనం అయిపోవడం. స్వాధీనం అయిపోవడం ఏ పాటివి? ఆ దేశకాలకి అతీతం. ఏది బ్రహ్మం? దేశకాలకి అతీతం. మన జన్మ జన్మకి చావులకి పుట్టుకలకి అన్నిటికి అతీతం. ఈ ప్రకృతికి అతీతం. అది అంతటా ఉంది, దానికి రాకా పోకాలి. అంతటా దానికి రాకా పోకాలేదు. అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు ఇంకా ప్రయాణాలేమున్నాయి, జన్మలేమున్నాయి నీకు? ఆ ఎటర్నిటీ నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అది మనం స్వర్గానికి వెళదాం, లేదా వైకుంఠానికి వెళదాం అని చాలా ఉంటే ఉదయించదు. కోటీశ్వరుడు కూటి కోసం ఎలా తిరగడో, బ్రహ్మము అనుభవంలోకి వచ్చిన వాడు స్వర్గానికి వెళ్ళిపోదాం, వైకుంఠానికి వెళ్ళిపోదాం, అక్కడేది బూరుని తిన్నామని అనుకోడు. ఉంచేట ఏదో అయిపోతాం అనుకుంటున్నావో, ఏది కైలాసానికి, అక్కడ ఉన్నది కూడా ఈ బ్రహ్మమే, అక్కడ ఉన్నది కూడా ఈ బ్రహ్మమే. ఇంకా నీకు వెళ్ళాలని కోరిక ఏమొస్తుంది? ఆ తలంపే రాదు నీకు. ఇంకా నీకు అక్కడికి వెళ్ళాలని నీకు తలంపే రాదు అయ్యా. అంటే నీకు ఏదైతే నీకు నీ చేత చూడబడేది అంటే ఆ సత్యం, వ్యవహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు.
నీ చేత నీ మనస్సు చూడబడుతుంది. మన చేత మన మనస్సు చూడబడుతుంది. మన చేత చూడబడేది కూడా అంత అసత్యం. గాఢ నిద్రలో మనం ఉన్నాం, కానీ మన చేత చూడబడేది ఏమి లేదు. అదే మనమై ఉన్నాం. మన ఉనికి ఆనందం, మన అస్తిత్వమే ఆనందం. మన అస్తిత్వమే ఆనందం అని తెలియక బజార్లో ఆనందం కోసం వెతుకుతున్నాం. భాగ్యం సంపాదిస్తే బాగుపడిపోతాం, సుఖపడిపోతాం ఎలా అనుకుంటారు? భక్తుడు భగవంతుని పొందితే సుఖపడిపోదామని అలాగా అనుకుంటారు. ఇప్పుడు భాగ్యం సంపాదిస్తే, ధనం సంపాదిస్తే మనం సుఖపడిపోవచ్చు అని చాలా మంది ఎలా అనుకుంటారు. అలాగే భక్తుడు కూడా మనం భగవంతుని పొందితే చాలా మనం సుఖపడిపోవచ్చు అని వాళ్ళు ఎలా అనుకుంటారు, వీళ్ళు ఎలా అనుకుంటారు. ఆ భాగ్యం మనకు భాగ్యం ఉంటే సరిపోతుంది, మనకు ధనం ఉంటే సరిపోతుంది, మనకు ఎంతో సంతోషం వచ్చేస్తుందని వాళ్ళు ఎలా అనుకుంటారో, ఈ భక్తులు ఏమనుకుంటారు, మన భగవంతుని పొందితే సరిపోతుంది, మనకు పొందవలసిన ఆనందం అంతా మనకు వచ్చేస్తుంది అని భక్తులు అనుకుంటారు. వాడు భక్తుడు అయితే మీరు మనసుకు లోచుకు వచ్చినప్పుడు, అంటే బాహ్య ఆకర్షణ మీకు తగ్గినప్పుడు, తర్వాత ఈ జంటల గొడవలోకి వెళ్ళకూడదు. జయాపజయములు, లాభ నష్టములు, ఓసారి లాభం వస్తూ ఉంటుంది, ఓసారి నష్టం వస్తూ ఉంటుంది, ఓసారి కొంతమంది నిమిచ్చుకునే శక్తి ఉండదు. నష్టం వస్తే ఇంటికాడ ఏడుస్తూ ఉంటారు, లాభం వస్తే రోడ్డు మీదకి వచ్చి అందరినీ తిడతారు, నాతో పాటు ఎవడున్నాడు, నాతో ఈ సమానం ఎవడు ఉన్నాడు అన్నాడు. బాగా మీకు లాభం వచ్చేసింది అనుకో, మీరు రోడ్డు మీదకి వచ్చేసి కాళ్ళు రేగరేస్తా ఉంటారు, ఎవడు రా నా ముందు ఎవడు ఆగుతాడు అది. అంటే కొంతమందికి దుఃఖం వస్తే ఊడ్చుకోలేరు, నష్టం వస్తే ఊడ్చుకోలేరు, జయం వస్తే ఆయన పట్టుకోలేము, రోడ్డు మీదకి వచ్చి కాళ్ళు రేగరేస్తా ఉంటారు, అది పట్టుకోలేరు. ఇది నష్టం వస్తే ఊడ్చుకోలేరు, లాభం వచ్చి ఊడ్చుకోలేరు, లాభం వస్తే గర్వం మాటలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ఆ గర్వం చూపిస్తూ ఉంటారు మనకు. వాళ్ళకి ఇతరులు ఎందుకంటే వాళ్ళ గర్వం మనం చూడటం, అందుకు మనల్ని పూజ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు మనకి జ్ఞానం నేర్పుతామని కాదు, వాళ్ళకున్న గర్వం మనకు ప్రదర్శించడం కోసం ఎవరెవరు ఉండాలి కదా, మనంటో పది మంది చేసుకుంటారు కూడా. ఇప్పుడు మనంటో ఎవరైతే ఎవరు పొగుడుతారని పొగుడు, ఆ పొగట్టు కోసం ఇతరులు కావాలి, అందుకు మన ఇంట్లో వేసుకుంటారు. ఎక్కడ సొద్ది అక్కడ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏం చెబుతామంటే, మన కేంద్ర గవర్నమెంట్ ఈ మధ్యన 10 రోజుల నుంచి ఈ ఫీల్డ్ గుడ్ ఫీల్డ్ గుడ్ ఫీల్డ్ గుడ్ అంటున్నారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. అంటే అంతా బాగుంది, అంతా బాగుంది అని అనుకోమంటున్నారు మనల్ని. అంతా బాగుంది, అంతా బాగుంది అనుకుని మీ ఓట్లని మాకు వేసేయండి అని చెబుతున్నారు. ఫీల్డ్ గుడ్ ఫీల్డ్ గుడ్ ఫీల్డ్ గుడ్ ఫీల్డ్ గుడ్ ఈ మధ్య 10 రోజుల నుంచి మొదలు పెట్టారు. ఇది ఫీల్డ్ గుడ్ ఫీల్డ్ గుడ్ ఫీల్డ్ గుడ్ అంతా బాగానే ఉంది, అంతా మంచిగా ఉంది, అంతా మంచిగా ఉంది, అంతా మంచిగా ఉంది అనుకుని ఓట్లు మాకు పడేయండి అంటున్నారు. ఆ ఎలక్షన్ కమిషనర్ ఏమంటున్నారంటే, ఈ మాటలు వినలేకపోతున్నాం బాబు, ఓట్లు అడిగితే అడగండి, ఫీల్డ్ గుడ్ మానేయండి, దేశం తీర్చుకోవడం చాలా మంది ఉన్నారు. అన్నానికి ఒక పూట కూడా తినడానికి అన్నం లేని వాళ్ళు, రైతులకి ఏమో నీళ్లు అందక చేతులు చచ్చిపోతుంటే ఆయన అంతా బాగుంది అంతా బాగుంది అని మీరు బలవంతం చేసిన వాళ్ళు అనుకోరు. ఇప్పుడు రెయిల్ చెరువులు మనకు నష్టం వచ్చింది అనుకోండి, పెట్టుబడులు కూడా రాలేదనుకోండి, గవర్నమెంట్ వచ్చి కలెక్టర్ గారు వచ్చి అంతా బాగుంది అంతా బాగుంది అనుకోమంటారు అనుకో, అనుకుంటే మనకి ఎలా అనుకుంటాం? అదే ఎలక్షన్ కమిషనర్ చెబుతున్నాడు, ఆ గొడవ ఎదురైంది బాబు, ఇనలేకపోతున్నాం, ఏదో 10 రోజులు చెప్పారు కదా, ఇంకేమైనా చెబుతారు, అంతా బాగుంది అంతా బాగుంది అంతా బాగా, ఆ గొడవ ఎదురైంది, ఆ అడ్వర్టైజ్మెంట్ ఎదురైంది, ఇలా కొంపలు అమ్మంటే తిరిగి ఓట్లు అడగండి, దానికి పర్వాలేదు, ఇళ్ళమంటే తిరిగి ఓట్లు అడగండి, ఈ ఫీల్ గుడ్ అంతా బాగుంది, రెయిన్ చెరువులను పోయి ఆలేడిస్తా అంటే ఫీల్ గుడ్ ఏంటో అంటున్నాడు ఎలక్షన్ కమిషన్. నేను 10 ఎకరాలు రెయిన్ చెరువులు వేసుకున్నాను, 10 ఎకరాలు నష్టం వచ్చింది, పెట్టుబడి కూడా నాకు రాలేదు, అంతా బాగుందా, నేను ఎలా అనుకుంటాను, గవర్నమెంట్ అనుకుంటే మటుకు అనుకోగలనా? 6 లక్షలు ఏమో అప్పు కనిపిస్తోంది, నక్షత్రాలు కనిపించకపోయినా అప్పులు కనిపిస్తున్నాయి, అంతా బాగుంది అంతా బాగుంది అనుకోమంటే నేను ఎక్కడ అనుకుంటాను? ఆ గొడవ ఎదురైంది ఇనలేకపోతున్నాం, ఓట్లు అడగండి ఎల్లెళ్ళగా తిరిగి, ఆ టీవీలో అట్లు మాకు ఓట్లు అయినా అలా అటువంటి అడ్వర్టైన్మెంట్లు చేసుకుంటే చేసుకోండి, అడ్వర్టైన్మెంట్ కూడా అతిగా వద్దు, ఏ తగుమాత్రంగా చేసుకోండి, రిలీజ్ చేయకపోయి ఆలోచిస్తుంటే ఫీల్ గుడ్ ఏంటి అంటే అంతా మంచిగా ఉంది అనుకోమని, ఆడికేమో 6 లక్షలు రుణం చూడు, ఆడేడిస్తున్నా అంతా మంచిగా ఉందని ఆడేలా అనుకుంటాడు? అది ఎలక్షన్ కమిషనర్ చెబుతున్నాడు. ఇలా కాకుండా ఒకవేళ ఇంటికి 10 సార్లు తిరగండి, ఏదో మన ఇంటికి వచ్చి ఇన్నిసార్లు ఓటు అడుగుతున్నారని వాళ్ళు మీకు వేస్తే వేస్తారు, ఏంటి పాపం ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చి అడుగుతున్నారు ఓటుని వేస్తారు, అంతా బాగుందని ఎలా బాగుంటుంది, వాళ్ళు కడుపు నొప్పి వచ్చి వాళ్ళు బాధపడతారు అంటే అంతా బాగుందంటే కడుపు నొప్పి చోటు బాధపడి కూడా అనుకుంటాడండి,
అనుకోమంటున్నారు. ఏమనుకోమంటున్నారు? ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ అలా భగవాన్ ఏం చెప్తున్నారంటే ఏమనుకోవద్దు అంటున్నారు. అధిగించడానికి చెప్తారు. భగవాన్ ఏం చెప్తున్నారు? అది ఏమనుకోవద్దు, అంతా బాగా ఉంది, అంతా బాగా మా పరిస్థితులు బాగున్నాయి, మా పరిస్థితులు నిజంగా ఒకవేళ బాగున్నా అనుకోవద్దు అంటున్నాడు. ఒకవేళ నిజంగా బాగోతున్నా మా పరిస్థితులు బాగోలేదు, మా పరిస్థితులు బాగోలేదు అలా అనుకోవద్దు అంటున్నాడు. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేయండి. మీ దేహాన్ని ఎవరైతే మీ దేహాన్ని భూమి మీద పడిపోయి వాడు పోషిస్తాడు, ఈ దేహాన్ని మీ ప్రారంభానికి విడిచిపెట్టేయండి. అది దేహం ఆ శరీరం ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో అది నడుస్తుంది. అది మీరు తిండి లేకుండా చచ్చిపోరు. అంటే దేహాన్ని మట్టికి దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేసి మీరు సాధన చేసి స్మరణ చేసి మీరు తెలుసుకోవాల్సిన వస్తువుని పొందండి. భూమి మీదకి ఎందుకు వచ్చారో ఆ పని మట్టికి మర్చిపోవద్దు, ఆ వస్తువుని పొందండి. మీ పరిస్థితులు బాగుంటే బాగున్నాయి బాగున్నాయి అనుకోవద్దు. అలాగైతే మీకు గర్వం వస్తుంది పొంగిపోతారు. పరిస్థితులు బాగున్నాయి బాగున్నాయి అంటే మీకు గర్వం వస్తుంది పొంగిపోతారు. పరిస్థితులు బాగోలేదు అనుకోండి, పరిస్థితులు బాగోలేదు బాగోలేదు అంటే పొంగిపోతారు. అటు మీరు ఆత్మజ్ఞానం సంపాదించలేరు, ఇటు ఆత్మజ్ఞానం సంపాదించలేరు. ఏమో అనుకోవటాల ముందు వదిలేయండి. మీరు మంచివాళ్ళు అనుకోవద్దు, చెడ్డవాళ్ళు అనుకోవద్దు, గొప్పవాళ్ళు అనుకోవద్దు, తక్కువ వాళ్ళు అనవద్దు, మాది పెద్ద కులం అనుకోవద్దు, లేకపోతే తక్కువ కులం అనుకోవద్దు, ఏమీ అనుకోవద్దు. ఓ రకం ఉండండి, మీకు ఉత్తమ జ్ఞానం కలుగుతుందని. ఇప్పుడు ఒక పూటకు కూడా రెండు పూటలు వదిలేండి. ఒక పూటకు కూడా తిండి లేకుండా బాధపడతా అంటే మనిషి అంతా బాగా ఉన్నాను ఆయన అనుకోమంటే ఆడే అనుకుంటాడు పాపం. ఈ మధ్యన ఎవరో ఉన్నారు, ఏదో తింటున్నాం అనుకోండి, ఆవకాయ మొక్కేసుకు తింటున్నాం, ఆవకాయ ఉంది కదా ఆవకాయ పట్టేసుకున్నాం, ఏదో అన్నం తింటున్నాం అనుకోండి, మజ్జిగ సరిపడి పోసుకోలేకపోతున్నాం, మజ్జిగ సరిపోవటం లేదు, ఏదో అన్నం ఉంది అన్నం తింటున్నాం, ఆవకాయ అన్నం కొన్ని కూర అనేది తినేస్తున్నాం అనుకోండి, ఆ మజ్జిగ సరిపోవటం లేదు, ఏదో మజ్జిగ మజ్జిగ మట్టికి చాలా తక్కువ ఉంటుంది, పాలు కొనుక్కోలేక మజ్జిగ తక్కువ వేసుకుని అలా కాలక్షేపం చేస్తున్నాం వాడు చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఫీలు గుడ్డు ఫీలు గుడ్డు అంటే ఆడేమనుకుంటారు పాపం. ఆ మజ్జిగ లేదు ఇంట్లో మజ్జిగ లేదు అని ఆడనుకుంటే ఫీలు గుడ్డు ఫీలు గుడ్డు అంటే ఆడేం ఫీలు గుడ్డు. ఒకవేళ బలవంతాన్ని అమ్మన్నా లోపల అనుకోలేరు కదా. అయితే మీరు ఏం చేయాలంటే మీ మనస్సు బాహ్యానికి వెళ్లకుండా చూసుకోండి. మీ మనస్సు ఏ ఆకర్షణ కూడా లొంగకుండా చూసుకోండి. మాయ అంత మనస్సులోనుంది. అసలు శరీరమే మాయ, శరీరమే మాయ, ఏదో మాయ ఎక్కడే ఉందనుకుంటున్నారు. మీ శరీరమే మాయ, మాయ కాబట్టి ఏదో రోజున పోతాం. మీ మనస్సుని బాహ్యముఖానికి వెళ్ళకండి, బాహ్యముఖానికి వెళ్ళకండి. అంటే మీ మనస్సుని ఇంద్రియాల ద్వారా బయటకు ఎక్కువ మీ మనస్సును పంపకండి. బయట ఆకర్షణ తగ్గించుకోండి, బయట ఆకర్షణ తగ్గించుకోండి. మీరు చేయవలసింది ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు జపం చేయండి, సాయిబాబా గుడిలో కూర్చోండి, ఆయన రూపాన్ని ధ్యానం చేయండి, లేదా బాబా చరిత్ర చదువుకోండి, లేదా భగవద్గీతను అధ్యయనం చేసుకోండి, అని జాగ్రత్తగా చేసుకోండి. ఆయన చెప్పింది జాగ్రత్తగా వినండి. మీ మాట్లాడే మాట మీకు మాటలో ఆడంబరం ఉండకూడదు, చేతలో ఆడంబరం ఉండకూడదు, మీ ప్రవర్తనలో గర్వం ఉండకూడదు. అలాగే మీరు ఏం చేయాలంటే ఏదైతే మీ లోపల నేనుగా వ్యక్తమవుతుందో అది శుభ్రంగా కరిగిపోవాలి. మీరు పూజ చేయండి, జపం చేయండి. ఏదైతే మీకు నేనుగా వ్యక్తమవుతుందో, ఆ ఏదైతే నేనుగా వ్యక్తమవుతుందో ఆ నేను మూలంలోనే బ్రహ్మం ఉంది, ఆ నేను మూలంలోనే బ్రహ్మం ఉంది. దాన్ని మీరు అక్కడికి పంపగలిగితే దేనికి, దానికి ఆడంబరం నేర్పకుండా, చిక్కులు నేర్పకుండా, ఆ నేనికి ఆడంబరం నేర్పకుండా, అహంకారం నేర్పకుండా, దానికి ఏమి చిక్కులు కలగజేయకుండా, దాని అంతరేది రాలిపోయేలాగా అలసపు మనం ఎలా ఉన్నామంటే ఆ మూలతలం తెలివిగా ఉదయ గుహలు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా పడినవ్వకుండా పట్టుకుంటున్నాం. అలా ఉన్నా ఇప్పుడు మనం తెలియచేట్లు అలా ఉన్నాయి. కానీ దానంతరం తెలియపోయి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నా ఏదో రకంగా పట్టుకుంటాం. కొంతమంది కాలక్షేపం కోసం తీర్చిని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో తీర్చి పెట్టుకోవచ్చు కాలక్షేపం అవదేమో. ఏదైనా కారణం ఉండి పేచి పెట్టుకుంటే అర్థం, కాలక్షేపం కోసం పేచిని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అసలు మీరు భగవాన్ చెప్పి దాని బలవంతాన్ని మీరు పట్టుకెళ్ళి తీసుకెళ్ళక్కర్లేదు. మీకు మీరు చేసే పని నిర్మూలంగా చేయండి, భగవంతుని ప్రీతి కోసం చేయండి. ఏదైనా మీకు తలంపు వస్తుంది అనుకోండి, ఆ తలంపు మీకు భగవంతుని ప్రీతి తెచ్చిపెట్టాలి. మనకి ఏది మంచి అనుకుంటున్నాం ఇతరులకు కూడా అదే మంచి అనుకోవాలి. ఇతరులు ఏది చేస్తే మనం సంతోషిస్తాం మనం కూడా అది ఇతరులకు చెయ్యాలి. ఇతరులు ఏది చేస్తే మనకు ఉపకారం అనుకుంటామో అదే మనం ఇతరులకు చెయ్యాలి. అలాగా మన ప్రవర్తన సరి చేసుకుంటే, మన తెలివితేటలు పెంచుకుంటే, మన వివేకం కనుక పెంచుకుంటే, మాటలో కానీ చేతలో కానీ ఆలోచనలో కానీ గర్వం లేక, కొంతమంది గర్వం శరీరంలోనే చూపించేస్తాం. నడక పద్ధతిలో శరీరంలో వాళ్ళతో స్నేహం చేస్తే మనకు కూడా వచ్చేస్తున్నాడు అర్థం. ఇది భగవాన్ అది జారిపోవడానికి సిద్ధంగానే ఉంది, ఎన్ని జారిపోకుండా మీరే పట్టుకుంటున్నారు. ఆ మూల తొలంపు మూలంలోకి బ్రహ్మము, ఆ మూల తొలంపు మూలంలోనే బ్రహ్మం ఉంది. మూల తొలంపు మూలంలోనే మన భర్త ఉన్నాడు, మన యజమాను ఉన్నాడు, మన ప్రభు ఉన్నాడు, పరమజ్ఞుడు వాడు ఉన్నాడు, మనం చేసిన పనికి ఫలితాన్ని ఇచ్చేవాడు ఎక్కడ ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. ఈ బుడగ ఏ బుడగ, నేననే తొలంపు అనేది తొంపుడు. ఈ బుడగ అక్కడ లోపలికి వెళ్ళిపోవాలని ఐక్యమైపోవడానికి సిద్ధంగానే ఉంది. నువ్వు నేనిపోయిన గొడవ లేదు కనిపించుకుని, నేనిపోయిన విషయాలన్నీ ఊహించుకుని దాన్ని పట్టుకుంటున్నావు, దాని బూట్లోకి అది వెళ్లకుండా ఆడంబరంగా మాట్లాడకండి. రచనలో ఆడంబరం ఉండకూడదు. నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదటి వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడాలి, వాళ్ళు క్షేమం కోరి మాట్లాడాలి. మనం చెప్పి వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలుసుకోవాలి. మనకి ఏది బాధ అనుకుంటున్నామో వాళ్ళు కూడా అదే చెయ్యాలి. మనం అలా నువ్వు ప్రవర్తిస్తుంటే నీకు తెలియక్కర్ లేకుండానే ఈ బుడ వెళ్ళి లోపల పడిపోతుంది. ఎక్కడికి వెళ్ళి హృదయంలోని బ్రహ్మంలో ఐక్యం అయిపోతుంది. మీ ప్రవర్తన వల్ల లోపలికి వెళ్లకుండా లోపలికి వెళ్ళి కరిగిపోకుండా మీరే మీ చేతితో పట్టుకుంటున్నారు. ఏం లేదు, భగవాన్ చెప్పింది ఏంటి, ఇప్పుడు పుస్తకం ఉంది, నేను చేతితో కూడా వదిలేశాననుకుని ఎక్కడ పడి కింద పడిపోతుంది. అలాగే ఈ మనస్సుని దాని దాని మూలస్థానం నేను హృదయంలో అది ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుంది అక్కడికి వెళ్ళి పడిపోతుంది. కానీ మన కోరికల వల్ల, మన వాసనల వల్ల దాన్ని గట్టిగా పట్టుకుని కూర్చుంటున్నాం, అది హృదయంలో ఐక్యం అవ్వకుండా ఉంటుంది. ఇష్టాలు పెంచుకుంటున్నాం, అది ఇష్టాలు పెంచుకుంటున్నాం. అది ప్రపంచ యొక్క వ్యవస్థ అంతా రాగద్వేషాల మీద ఉంది. మనం మనమంటే ఎవరికైనా అయిష్టంగా ఉందనుకోని అయ్యేం పట్టించుకోకూడదు. మనం మీకు అర్థమవుతుందండి, ఆ ఏమి పట్టించుకుంటా అంటే మనకి తెలియటట్లు లేవని అర్థం, బుద్ధి సూక్ష్మత లేదని అర్థం. వాళ్ళు కూడా నీకెందుకు, నీ మనస్సును స్నేహితుడిగా మార్చుకో. నీ మనస్సు నిన్ను బాగు చేస్తున్నావు కానీ వాళ్ళు ఏం బాగు చేయరు. ఏదైనా అవసరమైతే మాట్లాడు, అవసరం అయితే మాట్లాడు. ఏదైనా పని అక్కడ అవసరం అనుకుంటే చెయ్యి, అవసరం అయితే మానేది. అంతేకాని కేవలం వ్యాపార ధోరణిలో ఉండొద్దు. వ్యాపార ధోరణి వల్ల అహంభావన పెరుగుతుంది. ఇతరులు మీ పట్ల వాళ్ళ ప్రవర్తనలన్నా మీరు ఎలా ప్రవర్తించారు అలా ప్రవర్తించడం సరిపోతే మనసు అణిగిపోతుంది. వాళ్ళు మీరు గొప్పవాళ్ళు అనుకోవటం వల్ల మీకు వచ్చే లాభం లేదు, అది మీరు తక్కువ వాళ్ళు అనుకోవటం వల్ల వాళ్ళు మీకు వచ్చే లాభం లేదు. ఆ మాటల వల్ల ఆ ఏమనుకున్నది లాభం లేదు. పైగా దానివల్ల ఆ మాటలతో తాదాక్ష్యం పొందటం వల్ల, మీరు కాని దానితో తాదాక్ష్యం పొందటం వల్ల, వారి అహంకారంతో తాదాక్ష్యం పొందటం వల్ల మీ అహంకారం పెరుగుతుంది, మీరు పతనం అవుతారు. ఆత్మయం అనుకోదు, చైతన్యం ఏమో అనుకోలేదు. అనుకునేది అహంభావనే. ఆత్మ అనుకోదు, చైతన్యం ఏమో అనుకోదు. అనుకోవడానికి ఆ చైతన్యానికి ద్వైతం లేదు అసలు. అంటే నీకేది అస్తమాని తలంపు, మన అందరి ఉద్దేశం ఏంటి, మనకి ఏదైనా సంకల్పం లేకపోతే, మనకి ఏదైనా తలంపు లేకపోతే ఆ పని పూర్తవదేమో అనుకుంటా. సోదర మహాశయ గారా, మన తలంపు నిజం కాదు, ఈశ్వరుని తలంపు నిజం. మన సంకల్పం నిజం కాదు, ఈశ్వర సంకల్పం నిజం. మన సంకల్పం సత్యము కాదు, ఈశ్వరుని సంకల్పం సత్యము. ఈశ్వరుడు మన గురించి ఏమనుకుంటున్నాడో, ఈశ్వరుడు ఏం సంకల్పిస్తున్నాడో అలా మన జీవిత యాత్రలు వెళతాయని కానీ మనం ఏదో అనుకున్నామని అలా వెళ్ళిపోదు. అన్నీ మనం అనుకున్నట్టే, మనం అనుకున్నట్టే అన్ని అవుతున్నాయి. ఏదో 90 అనుకుంటున్నాం మనం, అవుతున్నాయా? అవుతున్నాయి. ఇంచేత ముందు సత్య సంకల్పము కాదు, ఈశ్వరుడు ఒకటే సత్య సంకల్పం. ఒకసారి మీకు మీరేం ఊహించుకోరు, అనుకోరు, ఒకసారి మంచి వచ్చి మీ మీద పడుతుంది. అది ఎవరి సంకల్పం? ఈశ్వర సంకల్పం. ఏమి సంకల్పం? సత్య సంకల్పం. జీవుడికి వచ్చేది అసత్య సంకల్పం, ఈశ్వరుడికి వచ్చేది సత్య సంకల్పం. సత్య సంకల్పం నెరవేరుతుంది కానీ అసత్య సంకల్పం నెరవేరదు. మనం ఏదో 90 అనుకుంటున్నాం, అన్ని జరిగితే 90లోని 9 కూడా జరగవు. పక్కన 0 తీసేద్దాం పోని. పక్కన 9 అంకె చాలా మంచిది అంటారు చాలా మంది. 9 అంకె బ్రహ్మంతో సమానం అట. 9 అంకె అంటే చాలా మందికి ఇష్టం. 9 అంకె ఆ 90 పక్కన 90 సంకల్పాలు ఉన్నాయనుకో, చివరికి 0 తీసేసినా 9 కూడా జరగదు. ఒకసారి మనం ఏం అనుకోం, లేక ప్రయత్నం చేయడం పని పూర్తయిపోతుంది. అది ఈశ్వరుని సంకల్పం. అది ఇంటికి అలాగైంది, ఆయన సంకల్పం సత్య సంకల్పం కాబట్టి. అంటే నువ్వేం చేస్తావంటే, భగవంతుడు నీకు ఏది, భగవంతుడు నీకు ఏ పని కేటాయిస్తే పని బాగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి పని బాగా చెయ్యి, పర్ఫెక్ట్ గా చెయ్యి, సంతృప్తిగా చెయ్యి. అసంతృప్తిగా చేయొద్దు, ద్వేషంగా చేయొద్దు, ప్రేమగా చెయ్యి, నువ్వు సంతృప్తిగా చెయ్యి. కానీ నీదంటూ నా ఈ పని చేయటం వల్ల నాకేదో రావాలని అనుకోద్దు, వచ్చేదేదో వస్తుంది. ఇది ఇక్కడ భగవంతు, ఈ పని చేయటం వల్ల నాకేదో రావాలని నువ్వు అనుకోవద్దు. అలాగని వచ్చేది మానవు, వచ్చేది ఏదో వస్తుంది. నీ కోరికతోడు సంబంధం లేకుండా వచ్చింది నీ బంధించు. నువ్వు కోరి చచ్చుకునేది నీకు బంధిస్తుంది, కోరికతోడు నువ్వు చచ్చుకునేది నీకు బంధిస్తుంది. కానీ నీ కోరికతోడు సంబంధం లేకుండా, నీ తలంపుతోడు సంబంధం లేకుండా, నీ సంకల్పంతో సంబంధం లేకుండా నీకు వచ్చింది నిన్ను బంధించదు. ఎంచేత ఈశ్వరుడు ప్రసాదించింది నేను బంధించదు. కొంతమంది నిత్యతృప్తిలోనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూసినా నిత్య సంతోషం. వాళ్ళ ఇంట్లో ఏముందో ఏం లేదో మనకు తెలియదు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కొంతమందికి ఇంట్లో 100 కోట్లు ఉంటాయి, ఎప్పుడు ఏడుపు ముఖాలతో ఉంటారు. అదే భగవంతు నీకు ఏది కేటాయిస్తే దాంతో సంతృప్తిగా ఉండు. అది నువ్వు ఎంజాయ్ చేసినా అది నీదనే ఎంజాయ్ చేయకు, భగవంతుడిగానే ఎంజాయ్ చేయి. భగవంతుడిదే ఇది ఆయనదే అనుకుంటే నువ్వు చేసి ఎంత ప్రసాదం అవుతుంది. ఏం చేయండి, సంపద అంతా ఆయనదే. ఆయనని నువ్వు అనుభవిస్తే నీకు అహంభావన పెరగదు, నీదనికి నువ్వు అనుభవిస్తే అహంభావన పెరుగుతుంది. అంటే ఏ పెంటనైతే నువ్వు పోగొట్టుకోవాలనుకుంటున్నావో ఆ పెంటని పెంచుకుంటావు. అది ఇంకోటి మనలో ఎందుకు పనికిరానిది అహంభావన, అదే బంగారం అని అనుకుంటున్నా. ఇప్పుడు మన మనస్సునే మన బుద్ధినే ఆయన ఎమ్మని అడుగుతున్నాడు భగవంతుడు. ఏమని అడుగుతున్నాడు, నీ మనస్సును నాకు ఇయ్యి, నీ బుద్ధిని నాకు ఇయ్యి అని అడుగుతున్నాడు. అంటే ఆయన పొందటానికి ఏవైతే అడ్డొస్తున్నాయో ఆయన ఇచ్చేస్తే ఆయన మనకు స్వరూపంలో వ్యక్తమవుతాడు. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భగవంతుడు చెప్పినట్టుగా జీవిస్తే భగవంతుడు మనకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. ఈ ఇంటికాడ అందరూ మీరంటే ఇష్టంగా ఉంటారనుకోండి, మాట్లాడచ్చు ఈశ్వరుని ప్రసాదం. మీరంటే ఇష్టంగా ఉండరనుకోండి వాళ్ళు, అది ఈశ్వరుని ప్రసాదమే. ఇంటివాళ్ళ హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఈ క్షణంలో మీరందరూ నాకు శత్రువుడి కింద మారిపోయారనుకోండి, నాకేమి వికారం కలగలేదనుకోండి. ఒకవేళ ఈశ్వర సంకల్పం అలా ఉందని అనుకుంటాను అనుకోండి, నాకేం వికారం కలగలేదనుకోండి. మంట మీరు ఎలా అనుకుంటే నాకు నష్టం, నాకు మోక్షం భగవంతుడు ఇచ్చినప్పుడు. మీరు అనుకునేది అసత్యం, మోక్షం సత్యం. అయితే మీరు వాళ్ళు ఏంటి రోజు మాట్లాడే వాళ్ళు ఈ రోజున మాట్లాడటం మానేశారని మీరు మనసు కంగారు పెట్టుకుంటారనుకోండి, మీ మనసులో అశాంతి తెచ్చుకుంటారనుకోండి, మీకు ఈశ్వరుడు పట్ల శరణాగతి లేదని అర్థం, భక్తి లేదని అర్థం, ప్రపత్తి లేదని అర్థం. ఓసారి మన మనసుకు బోట్లు ఉంటాయి, చాలా మంది బోట్లు పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. ఆ బోట్లు ఓడగొడతాడు, ఒకసారి కావాలని ఓడగొడతాడు, అప్పుడు మన కంగారు పడకూడదు. అప్పుడు కూడా మన శరణాగతిలో బంధం రాకూడదు. అప్పుడు ఆ గంటలో మనకి శాంతి, శాశ్వతమైన శాంతితోటి మనకి ఆయన అనుగ్రహిస్తాడు మనల్ని. ఇంకోటి మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు అనుకూలంగా ఉన్నారనుకోండి, మంచిదే. అనుకూలంగా లేరనుకోండి, ఎవరికి అనుకుందాం, అందులో కూడా మీకు లాభం ఉంది. వాళ్ళ మీద మీకు మమకారం తగ్గుతుంది. చచ్చిపోయేటప్పుడు జ్ఞాపకం రాదు, దేవుడు జ్ఞాపకం వస్తుంది. ఒకసారి ఏ సపోర్ట్ల మీద మన అహంకారం నిలుస్తుందో భగవంతుడు ఏం చేస్తాడంటే కావాలని ఆ స్తంభాలను ఓడగొడతాడు. ఓడగొడితేనే కానీ ఈ అహంకారం కూలిపోదాన్ని. అప్పుడు ఏమనుకుంటున్నావు, భగవంతుడు ఎలా చేస్తున్నాడు అనుకో, అలా ఏంటి చేస్తున్నాడంటే నువ్వు ఉద్ధరించడానికి అలా చేస్తున్నాడు. నువ్వు గ్రహిస్తే నువ్వు ధన్యుడు. దుఃఖం ఉంటే మనసులో ఉంది, అది నశిస్తే దుఃఖం లేదు. నీకే ఇష్టమైతే అదే నాకు ఇష్టం. భగవంతుడి ఇష్టమే మన ఇష్టం అనుకున్నావు అనుకోండి, అనుకోండి, ఆయన దయ మన మీద వర్షం కురుస్తుంది. ఆయన దయ మన మీద వర్షం కురుస్తుంది. మన తలంపుతోడు సంబంధం లేకుండా, మన కోరికతోటి సంబంధం లేకుండా, మనం అనుకోవటంతో సంబంధం లేకుండా, మన పనులని చక్కగా ఆందోళన లేకుండా, అశాంతి లేకుండా, మొత్తం పనులన్నీ కూడా మనం ఊహించిన దానికంటే బాగా పూర్తి అయిపోతాయి. మనం అనుకోకపోతే పని అవ్వదు అనుకోకండి. ఏంటి నాన్నగారి బోధ ఎలా ఉందనుకోకండి, పని అవ్వకపోతే ఎలా ఎలా అనుకోకండి. మనం ఏం అనుకోకుండా ఉంటే ఈ పని ఇలాగైతే బాగుంటుందని మనం అనుకుంటాం కదా. మన అనుకున్నదానికి అంటే బాగా అవుతున్నాయి. ఆయన మీద మనం భారం వేసి జీవిస్తే పరిస్థితులు మనం అనుకోవాలన్నా తిరిగిపోతాయి. ఇంకా పనిలో నేర్పు మనకంటే ఆయనకి ఎక్కువ ఉంది. ఈశ్వరుడు మన పని ఆయన చెప్పి చేసి పెడతాడు. మొత్తం సృష్టిని నడిపేవాడు, సూర్యుని నడిపేవాడు, పంచభూతాలు నడిపేవాడు, ఇంత సృష్టిని క్రమాన్ని నడిపేవాడు మన పని పూర్తి చేయడం ఏం చెప్పండి. ఆయనకి బస్తా బియ్యం మోసుకెళ్ళేవాడికి కుంచులు బియ్యం మోసుకెళ్ళటం కష్టమా? సూర్యుడు మనకి వెలుగునిస్తాడు, వెలుగునిస్తాడు, వేసవకాలం వస్తుంది వేడి కూడా ఇస్తాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే కాంతినిస్తాడు, కాంతినిచ్చి వేడవకుండా చల్లదనం ఇస్తాడు వాడు దేవుడు. మన మనస్సుకి చల్లదనం, మన ఇంద్రియాలకి చల్లదనం, మన మాటకి చల్లదనం, శరీరం ఉంటే చల్లదనం, శరీరం పోతే చల్లదనం, లోకం కనిపిస్తే చల్లదనం, లోకం కనిపించకపోతే చల్లదనం. ఆ చల్లదనం ఎలా ఉంటుందంటే వేసవకాలంలో చల్లటి గాలి వస్తే మనకు ఎలా ఉంటుందో, శరీరమే కాదు మనస్సు కూడా ఏసీలో ఉన్నట్టు చూసేస్తాడు వాడు దేని. కొంతమందికి శరీరంలో ఏసీలో శరీరం ఉన్నా శరీరం చల్లగా చల్లగా మనస్సు చల్లగా ఉండదు. ఏసీలో మీ శరీరం అయితే చల్లగా ఉంటుంది. భగవంతుడు ఏం చేస్తాడంటే ఏసీలో మీ శరీరం ఎంత చల్లగా ఉంటుంది మీ మనస్సు కూడా అంత చల్లదనం ఇచ్చేస్తాడు, మీ ఇంద్రియాలకు కూడా అంత చల్లదనం ఇచ్చేస్తాడు. ఎంత చల్లదనం ఇస్తాడు ఏంటి మన శరీరం ఉందా ఏదాని మీకు అనుమానం వస్తుంది శరీరం తేలిక చేసేస్తాడు వాడు. ఈశ్వరుడు ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ. పాప జంతువులు ఎప్పుడైనా నారాయణ నారాయణ అనుకోవాలని ఉంటుంది అనుకున్నా అనుకోలేదు, నోరు లేదు పాప, మనం నోరు అనుకోవటం లేదు. కృష్ణ వాసుదేవ కృష్ణ వాసుదేవ వెంకటేశ అరుణాచలేశ్వర అని జంతువుడికి పాప ఎప్పుడైనా అనుకోవాలన్నా అనుకోవడానికి అవకాశం ఏం చెప్పి నోరు లేదు, మనం నోరు అనుకోవటం లేదు. అరగర శంకర జయ జయ శంకర హరహర శంకర జయ జయ శంకర. ఇతరులు మీకు ఎంతమందో కాదు శత్రువులు ఉన్నా మీ మనస్సును మట్టుకు మీరు శత్రువుగా మార్చుకోవద్దు. మీ మనస్సుని శత్రువుగా కాకుండా మీ మనస్సును మిత్రువుగా చేసుకుంటే మీరు జీవితంలో జయించినట్టు, మీ మనస్సుని మిత్రుడుగా కాకుండా శత్రువుగా చేసుకుంటే మీరు జీవితంలో ఓడిపోయినట్టు. ఎలక్షన్ లో నిలబడ్డ వాళ్ళు విజయం సంపాదించడానికి ఎంత కష్టపడతారో మీ మనస్సును జయించడానికి మీ మనస్సును స్నేహితులుగా మీరు మార్చుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. భగవంతుడు రోజు ఏమి చూస్తూ ఉంటాడంటే మీ మనస్సుని ఎంత ఓడించగలుగుతున్నారో చూస్తూ ఉంటాడు. అది అంటే మీ శత్రువుగా ఉన్న మనస్సును ఓడించాలి. అది అప్పుడు మీరు జీవితంలో జయించినట్టు. మీ మనస్సును మీరు మిత్రుడిగా మార్చుకుంటే నిద్ర పట్టడానికి నిద్ర మాత్రలు వాడక్కర్లేదు. ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ కృష్ణ రామ వాసుదేవ వెంకటేశ శ్రీనివాస ఆ నోటి నిండా అనుకోవడానికి నోరుంది కదా. పశువుని పాపం ఎప్పుడూ అనుకుందా ఉన్నా అడిగి నోరు లేదు, మనం నోరుండి కూడా అనుకోవటం లేదు. హరహర శంకర జయ జయ శంకర. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శంకరాచార్యులు వారు బ్రహ్మ సత్యం జగత్తు విద్య అన్నారంటే అసలు దేవుడేమి కాదు, మీ జన్మలు మీ మరణాలు మీ పుట్టుకులు మీ కష్టసుఖాలు మీ పుణ్యపాపాలు మీ మనిషి చెడ్డలు ఎంత నిజమో ఈశ్వరుడు కూడా అంత నిజమే. అసలు లేని వాడు కాదు వ్యవహారిక సత్యమే అని మీకు అర్థమవుతుంది. బ్రహ్మ సత్యము జగత్తు నిద్ది అంటే జగత్తు కూడా సత్యత్వం దగ్గరికే ఫైనల్ కాదు వ్యవహారిక సత్యం. అలాగే ఈశ్వరుడు కూడా వ్యవహారిక సత్యమే. బ్రహ్మ సత్యం జగత్తు నిద్ది అంటే అలా అర్థం చేసుకోవాలి. అంటే ఈశ్వరుడికి జగత్తుకి జీవుడికి వ్యవహారిక సత్యత్వం ఉంది, పారమార్థిక సత్యం మటుకు కాదు. అరగారు శంకర జయ జయ శంకర అరగారు శంకర జయ జయ శంకరే.